భక్తిని నాశనం చేస్తాయి. కాబట్టి ఎవరైతే మానవ జీవితాన్ని ఎవరైతే సార్థకం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి తెలిసి ఉండాలా మనం ఏ కార్యాలు భక్తికి అనుకూలంగా ఉంటాయి, ఏ కార్యాలు భక్తికి ప్రతికూలంగా ఉంటాయి. ఈ శ్లోకంలో భక్తికి ప్రతికూలంగా ఉండేటువంటి కార్యాలు మనుషులందరిలో కూడా బలహీనతలు, లోటుపాట్లు, తప్పుడు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ మనం సరిగ్గా బతుకుదాం అనుకున్నా కూడా ఒకప్పుడు అడ్డంకులుగా ఉండొచ్చు. కాబట్టి ఏ విధంగా ఏవి ప్రతికూలమో తెలుసుకుని జాగ్రత్తగా వాటి మనం మన జీవితాన్ని దూరంగా ఉంచుకోవాలి. ఉదాహరణకి ఒక రోగి ఉంటాడు లేదా ఒక వ్యవసాయదారుడు, ఏం మాట్లా అంత అర్జెంట్ ఏంటి, అంత అర్జెంట్ ఏమైంది ఏదైతే క్లాస్ దేని జరుగుతుంది. ఒక వ్యవసాయదారుడు కానీ లేదా ఒక డాక్టర్ కానీ, వ్యవసాయదారుడు పొలం పనులు చేస్తాడు, ఆయనకి పంట చక్కటి లాభంతో పంట రావాలా, లేదా డాక్టర్ రోగుల్ని న్యాయం చేస్తాడు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్లు వాళ్ళు రోగం నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యాన్ని కోలుకొని, అంటే డాక్టర్ పని అనగానే ఇప్పుడు మనం గమనించినట్లయితే రోగికి డాక్టరు కొన్ని పనులు, నువ్వు మెడిసిన్ తీసుకోవాలా, పత్యం చేయాలా, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, రోగాన్ని బట్టి వాళ్ళు కొన్ని చెబుతారు, కొన్ని చేయమని చెబుతారు, కొన్ని చేయదని చెబుతారు. నువ్వు సారాయి తాగమాక, సిగరెట్లు తాగమాక, లేదా స్వీట్లు తినమాక, లేదా ఉప్పు తినమాక, ఏదో రోగాన్ని బట్టి తినని కొన్ని చెబుతారు, తినమని చెప్పి కొన్ని ఇవి తింటే మంచిది ఇవి తినమాక, ఈ రకంగా మెడిసిన్ తీసుకో. మనిషి మెడిసిన్స్తో పాటు డాక్టర్ చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి రోగనయం కాదు. ఉదాహరణకి ఏదో కాలు వచ్చే యాక్సిడెంట్లు క్రాక్ వస్తుంది, కొన్ని నెలాళ్ళు కదలకుండా దాన్ని రెస్ట్ చేయమంటాడు, ఇటు కదులుతుండేది సరిగ్గా అతుక్కదు, ఇటు అయిపోతుంది, ఇంకా బతుకంతా కాబట్టి ఫాలో అంతే కదా. లేకపోతే నీ జీవితం అంతా కూడా కొద్దిగా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా వ్యవసాయదారుడు ఆయన వేస్తాడు ఏ దండకాయలు, ఏ వరి పంట వేస్తాడు, బద్దుని నీళ్ళు పెట్టి ఎరువులేసి దాంతోపాటు ఒక పని కూడా చేయాలి, కలుపు కూడా తీయాలి. ఆ కలుపు తీయకపోతే పంట అంతా నాశనం అవుతుంది, ఆ కలుపు మొక్కలు పెరిగిపోతే అసలు పంట దెబ్బతింటుంది. ఇదే రకంగా ఈ భక్తిని కూడా మనం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడం అని చెప్పచ్చు, లేదా ఆ భక్తి అనేది కూడా మానవ జీవితంలో భక్తి అనే పంట పండాలి, లేకపోతే మన జీవితం వృధా అయినట్లు. మానవ జన్మ భగవంతుడు భగవంతుడు ఎవరు తెలుసుకుని ఆయనతో ఉండే సంబంధాన్ని పొందడం కోసం మానవ జన్మ, వేరే పని అని లే. మనం ఇంజనీర్లు డాక్టర్లు అదంతా కూడా పట్టుపోసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. జీవిత ఉద్దేశం అది కాదు. జీవిత ఉద్దేశం ఏ రకంగా మనం భగవంతుడితో సంబంధం పొందగలిగి చావు పుట్టుకల నుంచి ఎలా బయటపడాలి, జీవితం ఉద్దేశం ఏ రకంగా. నీ దగ్గర ఏ స్కూటరో కారో ఉంటే దాని రోజు దానికి సర్వీస్ చేసి పెట్రోల్ పోసి వాడకుండా ఉంటే లాభం ఏంటి? 20 లక్షలు పెట్టి బండి తీసుకొస్తావు, బాగా అన్ని హై ఎండ్ మోడల్ తీసుకొస్తావు, దాని పార్కింగ్ ప్లేసులు పెట్టి వాడుకుని ఉంటే లాభం ఏంటి? అట్లా నువ్వు మానవ జీవితంలో నీ శరీరాన్ని బాగా తిని ఎక్సర్సైజ్ చేసి టానిక్లు తీసుకుని బతికేం చేయాలో తెలియకపోతే లాభం అంటే గొడ్డులాగా బతుకుతుంది. కాబట్టి ఇక్కడ భక్తి అనేది కూడా ఒక పంట లాంటిది, అంటే మన జన్మని సక్సెస్ చేసుకోవడం లేదా ఒక రోగి అనారోగ్యం నుంచి కోలుకోవడం లాంటిది. కాబట్టి ఇదేదో మనం సినిమాలు చూసేప్పుడు సినిమాలు చూసి గొడ్డు మాంసం తిని సారాయి తాగి మందిరంలోకి వచ్చి హరే రామ హరే కృష్ణ అట్లేం భక్తి లేని అవకాశం, అవి వదిలిపెడుతూ ఉండాలా, ఇవి పెంచుకుంటూ ఉండాలా? లేదు సార్, నేను అటు మాంసం తినాలా సారాయి తాగలా, నేను భక్తులు కూడా కావాలంటే అవుతున్నాయండి, అవుతున్నా తెలియదు. ఎందుకంటే అది ప్రతికూలమైనటువంటి అలవాటు అయిందంటే భక్తిలో రుచి పోతుంది. భక్తి అనేది ఎప్పుడు మనకి అనుభవానికి వస్తుంది, పవిత్రంగా ఉన్నప్పుడు భగవంతుని భజన, దానిలో మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. మనలో కొన్ని తప్పుడు అలవాట్లు అంటే ఆ భగవన్ నామం మనకి దానిలో సుఖం ఉందని అనిపించదు, ఎందుకంటే మనం ముద్దు మనుషులం కాబట్టి. అటు మనుషులు ఎవరైతే రూపకొస్తాను దీనిలో తర్వాత వస్తాను ఆయన అంటాడు, పచ్చకామెరల రోగం ఉండేవాడికి మిఠాయిలు చేదుగా ఉంటాయి, మిఠాయిలు ఏమైనా చేదుగా ఉంటాయి మిఠాయిలు తీయగా ఉంటాయి, కానీ కామెరల రోగం వచ్చిన వాడికి మిఠాయిలు చేదుగా ఉంటాయి. సైన్స్ ఉంది కదా, అటు మిఠాయిల్లో ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కామెరల రోగం. ఆ రోగం తగ్గినట్లయితే మళ్ళీ నువ్వు మిఠాయిల యొక్క చక్కటి ఆ తీపిదనాన్ని నువ్వు మళ్ళీ అనుభవించగలుగుతావు. అదే రకంగా మనం ముద్దు మనుషులుగా ఉన్నంత వరకు, మనం మూర్ఖులుగా ఉన్నంత వరకు, మనకి వ్యసనాలు ఉన్నంత వరకు మనకి ఆ భగవన్ నామంలో ఏం తీయదనం ఉందో మనకి తెలియదు. అంటే ప్రస్తుత మనుషులు వాళ్ళు ఒక రకంగా మానసిక రోగంతో ఉన్నట్లే, మానసిక రోగంతో ఉన్నవారు భక్తిని వాళ్ళు ఆస్వాదించలేరు, ఎందుకంటే వాళ్ళ మనస్సు దాన్ని పెడ మార్గంలో పెట్టింది, పెడద్రోగ పెట్టింది. అటువంటి వాళ్ళకి ఈ సినిమాలు క్రికెట్లు ఈ రాజకీయాలు ఇవ్వబడి చివరికి హత్యలు చేసుకుని సూసైడ్ చేసుకున్న ఇడదయారవుతుంది. ఎందుకంటే అది మన వాస్తవిక జీవితం కాదు. మనిషికి వాస్తవిక జీవితం అతను శరీర స్థాయి నుంచి అతను ఆధ్యాత్మిక స్థాయికి ఎదగాలి, లేకపోతే నీకు జీవితం నరకంలాగా తయారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు హీరోలాగా తిరుగుతున్న వయసు కాబట్టి ఆ తర్వాత ముసలాడవుతావు, అప్పుడు నువ్వు మోహం ఎవరు చూడు, ఇప్పుడు నువ్వు ఏం ఎంజాయ్ చేయలేవు, అప్పుడు జీవితం అంతా కూడా అది భారంగా తయారవుతుంది. అంటే కృష్ణుడిలాగా ఆల్వేస్ నవయవ్వనొచ్చా నాటి పాజిటివ్. భగవంతుడు భగవంతుడు, మనమంతా కూడా ఆయన దాసులు. కానీ ప్రస్తుతం మనం భగవంతుడితో పోటీ పడ్డానికి ఆయనలాగా నేనంటే అనుభవించాలా, ఎంత ప్రాపర్టీ సంపాదించుకోవాలా, ఎంత ఎంజాయ్ చేయాలా, అంటే ఇది మనకుంటే మానసిక రోగం. మనం యజమానులం కాము, వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, పోయేప్పుడు ఖాళీ చేతులతో పోవాలా, యజమాని ఎట్లవుతాం. అదే రకంగా మన శరీరానికి ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేసే కెపాసిటీ చాలా లిమిటెడ్. ఇక్కడ ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కానీ భగవంతుడు ఎంతైనా ఎంజాయ్ చేయగలడు. కానీ మనం తుష్యమైనటువంటి మానవులు, అయితే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయడం వీలు కాదు. ప్రతి రోగం వచ్చి చచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకని అన్నది రెగ్యులేటెడ్ లైఫ్. మనం ఇక్కడికి వచ్చింది భోగాలు అనుభవించడానికి కావాలి, కాబట్టి దాని నుంచి బయటపడాలి, అది మన పని. కానీ మళ్ళీ ఆ స్వభావం మీద మేము ఇక్కడికి వచ్చాం, అందుకే రెగ్యులేట్ చేయాలి. మెల్లిమెల్లిగా కొంత డిసిప్లిన్లో పోతే మెల్లిగా బయటపడాలి. ఒక్కసారి సన్యాసం పుచ్చుకోవడం వీలుదండి, అంతే కదా. అప్పుడు విద్యాచారి లోపలంతా చెత్త చెత్త ఆలోచనలు బయటికి కాషాయ గుడి వేసుకుని తిరిగితే లాభమే కదా. అంటే గ్రాడ్యువల్గా లోపల రంగు మారాలి, బయట రంగు మారడం అవసరం. బయట రంగు ఏది వేసుకుంటే నువ్వు కాషాయ గుడి వేసుకుంటే సన్యాసి అయిపోతావే, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకుని కోరికలు లేకుండా ఉంటే, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఎంతో భక్తి ఉంటే ఇవ్వరెడ్డి ఒకటి. అది ఇక్కడ కాషాయ గుడిల ప్యాంట్ షర్ట్ కాదు. మన మనస్సు కృష్ణ చైతన్యం, మన కృష్ణుడు అంటే ప్రేమ కలిగిందా లేదా? కృష్ణుడు అంటే ప్రేమ మనకు ఉంది, కానీ అది మరుగున పడి కొత్తగా పెళ్ళాన్ని తెచ్చుకుని దాన్ని అర్థం చేసుకుని దంటాలు పడే పరిస్థితి కాదు. భగవంతుడితో మనకి మామూలుగా సంబంధం ఉంది, అది కొద్దిగా ఈ మాలిన్యాన్ని తొలగించాలా. నేను భగవంతుడు లాంటి మిత్రుడు కానీ భగవంతుడు లాంటి బంధువు కానీ మనకి భగవంతుడు లాంటి సమర్థుడు కానీ ఇటువంటి వాడికి కూడా ఉండడు. అటు ప్రతి జీవిని కేవలం కృష్ణుడే సంతృష్టి చేయగలరు. నువ్వు కృష్ణుడు తప్పించి ఎవరి కాళ్ళైనా పట్టుకో, భంగపాటే కలుగుతుంది, ఆయనకి సుఖమే కలుగుతుంది. అది జీవిత లక్ష్యం, కృష్ణ చైతన్యాన్ని పొందడం అది జీవిత లక్ష్యం. అవి కొన్ని దానికి ప్రతికూలంగా ఉంటాయి. ఎవడోచి మనం చెడగొట్టడానికి పిలుస్తూ ఉంటాడు, క్లబ్కి పోదాం పోదయా, అట పోదాం పోదయా, అంటే నేను భక్తికి దూరంగా తీసుకొచ్చాను. ఇంకోటి ఎవడో వచ్చి మనం గోసేవ చేద్దాం, మనం బృందావనం పోద్దాం, మంచిదే లేకపోతే దేవుడికి దగ్గరకు వస్తాయి. అంటే కృష్ణుడి దేవుడికి సంబంధం ఉంది, నువ్వు గోసేవ చేస్తా అంటే కుక్కలు సాకుంటే ఒక ఫలితం, గోవులు సాగితే ఒక ఫలితం. కుక్కలు సాగుతా అంటే నువ్వు కూడా కుక్కలాగా తయారవుతావు, గోవులు సాగుతా అంటే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. కుక్కలతో ఎవరి సంబంధం పెట్టుకోవాలని చూస్తాడు, బుద్ధి లేనటువంటి వాడు కదా. బుద్ధి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా చెప్పినట్టు ఏది నన్ను కృష్ణుడికి దగ్గర చేస్తుంది ఆ పనులు చేస్తుంది, ఏది నన్ను కృష్ణుడికి దూరం చేస్తుంది ఆ పనులు నేను దూరంగా ఉంటాను. అంటే ఇక్కడ అత్యాహార ప్రయాసిస, అవసరానికంటే ఎక్కువ తినడం, అవసరానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయడం, టైం పాస్ చేసుకోవడం. ప్రయాసస అంటే సంసార వస్తువుల కోసం మనం విపరీతంగా, ప్రయాస అంటే మన స్తోమతను మించి పనిచేయడం కదా. మనిషి 8 గంటలు పనిచేయాలా? 8 గంటలు ఏది వస్తే ఇదే నా తలరాత్రుల్లో రాసి పెట్టింది హరే కృష్ణ అని ప్రసాదం కూర్చోడు. లేదు 15 గంటలు పనిచేసేస్తే ఆరోగ్యం జరుగుతుంది, కానీ సంపాదించలేదు. లేదు తలరాత్రులు లేకపోతే 20 గంటలు పనిచేసినప్పుడు అదే నేను చెప్పింది, 10 గంటలు పనిచేస్తున్నావు, 8 గంటలు సంపాదిస్తున్నావు, దాన్ని కొద్దిగా అవసరం లేదు ఏం చేయాలి. దానికంటే ప్రశాంతంగా దేనికి సరిపోతుంది. అదే దేవుడి సేవ చేస్తుంటే తొందరగా మన తలరాత్రులు మారే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రజల్ప అంటే మనం దేవుడి టాపిక్స్ కాకుండా ఏదైనా మాట్లాడుతుంటే మనసు బలహీనపడుతుంది. దేవుని విషయాలు మాట్లాడుతుంటే మనకి ఆధ్యాత్మిక బలం కలుగుతుంది. మనం పిచ్చి కబుర్లు చదువుతుంటే, గ్రామ్య కథ చదువుతుంటే లూజ్ క్యారెక్టర్ అవుతాం. మన మనసు అంటే లూజ్ మెంట్ అంటారు, అంటే అదుపు లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడదు, అంటే కంట్రోల్ లేదు. కాబట్టి ప్రజలతో ఏం చేస్తాం, పనికిరాని కబురి, మైండ్ మీద కంట్రోల్ లేకపోతే అందుకంటే ఏం చేస్తాం. మనుషులు ఎప్పుడు కూడా నాకు నాలుక మీద కంట్రోల్ ఉందా లేదా, నాకు నా మనసు మీద కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి కదా. ఇతరుని ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడడం కానీ లేదా పనికి మాలిన విషయాలని మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనం కొద్దిగా భక్తులు ఎదగాలనుకున్న వాళ్ళు కొద్దిగా మాటల విషయం కొద్దిగా జాగ్రత్తలు ఉంటారు. అట్లాగే నియమాగ్రహం అంటే మనం దేవుడి పూజలు చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల నీకు అదే ఇంకా మంచి ఉద్యోగం రావాలని, దేవుడి పూజలు చేస్తున్నట్టు బాగా డబ్బు రావాలని అని అంటారు. నువ్వు ఏర్చుకోవడానికి నియమాలు పాటిస్తున్నావు కానీ లక్ష్యం ఏంటో తెలియదు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటికంటే బెస్ట్ థింగ్ మనం భగవంతుని అడగాలి, భక్తి సనాతన ధర్మం. ఎప్పుడు మనం భగవంతుడితో పాటు ఉంటే ఆ కొద్ది అవసరాలు ఎట్లా తీరిపోతూ ఉంటే మనం ఆనందంగా బతకచ్చు భక్తులు. బట్టి నియమాగ్రహం అంటే వాటి నియమాలు పాటిస్తున్నారు కానీ లక్ష్యం ఏంటో తెలియటం, లేదా భక్తులు పాటలు పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు సులభమే. ఈ శ్లోకాలన్నీ కంఠస్థం పడడం అంటే గీతలు ఎన్ని శ్లోకాలు వచ్చాయి మీకు, వచ్చా ఒకటి రెండు అన్నా తలకాయ నిండా పనికిరాని విషయాలు అసలైనటువంటి మనకేది మరి అక్కడ చెప్పేదండి. కొంతమంది మామూలు భక్తులు మనం ఎన్నో భాగవతంలో శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో నీతి శాస్త్రంలో శ్లోకాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాన్ని మనం దారిలో పెట్టుకోవడానికి. అంటే జ్ఞానం ఉంటే మనం మన నడవడికి సరి చేసుకుంటాం, మనకు తెలియకపోతే మనం లూజ్గా బతుకుతాం. నియమాగ్రహం అంటే గట్టిగా చేస్తూ లక్ష్యం ఎందుకు తెలుసుకోలేకుండా లేదా మనం భజన చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం కానీ సీరియస్గా కాకుండా మిగతా కూడా మన మిగతా లూజ్ బిహేవియర్ కూడా దాన్ని అంటారు. నియమాలు పాటిస్తే లక్ష్యం తెలియకపోవడం, లక్ష్యం తెలిసి నియమాలు పాటించకపోవడం. నువ్వు భజన చేస్తూ ఉంటావు, మంత్రం చేయాలా మనసుని సరి చేసుకోవడానికి, కానీ దాంతోపాటు నువ్వు టీ కాఫీలు తాగుతావు, లేదా హోటల్లో తింటావు, ఉల్లిపాయలు తింటావు, లేదా నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావు, దానివల్ల నువ్వు భక్తులు అస్థిరంగా ఉండలేవు, మనసు మామూలుగానే చంచలంగా ఉంటుంది కదా. దాంతోపాటు ఈ చెత్త కూడా చూస్తూ ఉంటే మనం ఇంకా మైండ్ ఇంకా లూజ్గా తయారు. అటు మనుషులు నియమాగ్రహం అంటే నియమాలు పాటిస్తూ నాకు భగవంతుడి ప్రేమ నాకు కలిగిందా లేదా, లేదా మనం భగవంతుడి ప్రేమ కావాలని కోరుకుంటాం కానీ సీరియస్గా ఉండనట్లయితే లాభం తెలుసు. భగవంతుడి ప్రేమ పొందాలని ఎవరిని అడిగితే జీవిత ఉద్దేశం అంటే కృష్ణ ప్రేమ పొందాలి, కానీ నువ్వు చేస్తున్న పనులు ఏంటి, సినిమాలు చూస్తూ క్రికెట్ చూస్తూ పేపర్లు చదువుకుంటూ కావాలంటే కృష్ణ ప్రేమ, కానీ చేస్తుందంటే వేరే విషయం. దాని ఏమంటారు నువ్వు సరిగ్గా నియమాన్ని సరిగ్గా పాటించుకోవాలి. తర్వాత మనిషి సామాజిక జంతువు అన్నారు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, ఒంటరిగా ఎవరు బతకలేరు కదా. అంటే రైతులు నీకు పంటలు పండించాలా, డాక్టర్ నీకు మెడిసిన్ ఇవ్వాలా, ఇంజనీర్ ఇల్లు కట్టియాలా, రకరకాలు కదా. మనిషి ఒంటరిగా మానవులు ఒంటరిగా బతకలేరు, సమాజంలో బతకలేరు. కానీ మనం ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో బతకాలా, మన మనకి నైతిక విలువలు ఉండేవాళ్ళు, మంచితనం కోసం బతికేవాళ్ళు, లేదా భగవంతుడి కోసం అటువంటి వాళ్ళ కంపెనీ ఉంటే అనుకూలంగా ఉంటుంది. కానీ మనం భక్తులుగా ఉండాలి కానీ మనం బతికేది మన బంధువులు అని చెప్పి, మన ఫ్రెండ్స్ అని చెప్పి, కానీ వాళ్ళకి భక్తి లేదు. కానీ మన బంధువులను వాళ్ళతో తిరుగుతుంటే వాళ్ళ సాంగత్యం వల్ల మనం ఉన్న భక్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు. అంతే కదా, మనం ఒక్కళ్ళం వాళ్ళు 20 మంది రకరకాల టాపిక్లు లేకపోతే నీ భక్తి చేస్తే నాశనం అవుతుంది. దాన్ని వింటూ వింటూ తర్వాత లౌల్యంచ అంటే పెద్ద పెద్ద నూట నువ్వు 1 కోటీశ్వరుడు కావాలనుకుంటావు, లేదా నువ్వు నోబెల్ ప్రైజ్ పొందాలనుకుంటావు, లేదా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటావు. ఎవడైతే పూర్వజన్మలతో కొన్ని యోగ్యతలతో పుట్టాడో వాడు చక్కచక్క అక్కడికి వెళ్ళగలుగుతాడు. నువ్వు వాడేవాడిని చూసుకుని ఈ పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నాడు, వాడేవాడు గోల్డ్ మెడల్ కొట్టాను నేను కూడా కొట్టానే. నీ లైనేదో నువ్వు చూసుకోవాలి, ఏ పనిలో నేను రాణించుకొస్తాను. వాడేవాడు చేసేది మనం అందరి తలకాయలు వేరు వేరు ఉంటాయి. తర్వాత వాళ్ళందరూ కూడా అవి చేస్తున్నారు, కానీ అవి భగవంతుడిని పొందడానికి అనుకూలం కాదు. సంసారంలో గొప్పవాళ్ళు అవచ్చు, అవి చేసి ఈ ఒలింపిక్ మెడల్ కొట్టి, లేదా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుని, లేదా మనం బాగా డబ్బు సంపాదించి సైంటిస్ట్ అయ్యి. కానీ భగవంతుడు నువ్వు సైంటిస్ట్ అయితే నేను సంతోషపడతా, నువ్వు ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే నేను నీకు దర్శనం ఇస్తా అట్లా ఉంది. పవిత్రత, ఎవరైతే కోరికలు లేకుండా, ఎవరైతే తుష్యమైనటువంటి కోరికలు లేకుండా ఎవరైతే బయటికి రాగలుగుతారో, అంటే అంతే కదా, మన తలకాయలంతా కూడా బురద కంపు రొచ్చు ఉంటే భగవంతుడు రావడానికి అక్కడ ఆస్కారం ఉంది. ఎవరి మనస్సు అయితే నిర్మలంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, అంటే ఎక్కువ భగవంతుడు కావాలంటే మనం మిగతా విషయాలు వదిలిపెట్టాలి. రెండు కావాలంటే దొరకదు, రెండు కావాలన్నా అంటే భగవంతు ముందా చూసుకో, అదేమన్నా మేము సుఖపెడుతున్నాం, అది దొరకకపోతే. అంటే భగవంతు దగ్గర పెట్టాము మనం ఐకాంతిక భావం, భగవంతుడితో సమానంగా మరొకటి లేదు, కాబట్టి నాకు సంసారం ఏది అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలా అన్నవాడు మెల్లిగా ఈ మార్గంలో ముందుకు రాగలుగుతాడు. మనకి సంసారంలో చాలా కావాలా, దేవుడు కూడా కావాలా, ఫర్గెట్ ఇట్, అయ్యే పని కాదు. కాబట్టి ఈ 6 మనిషి భక్తులు ఎదగాలంటే ఆయన కొంత తెలిసి ఉండాలా, కొంత కట్టుబాట్లు ఉండాలా, కొంత పట్టుదల ఉండాలా, కొంత అటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుపాద ఇస్కాన్ పెట్టిన దేనికి, ప్రభుపాద ఇస్కాన్ పెట్టిన ఉద్దేశం ప్రపంచంలో భక్తికి అనుకూలత లేదు, ఇళ్లలో లేదు, మన సంస్థలు విద్యా సంస్థల్లో లేదు, మన ప్రభుత్వ విధానంలో లేదు. కానీ మనం ఒంటరిగా అంటే ప్రభుపాద ఆయన భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి నుంచి ఒకటి నేర్చుకుంటాం, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి సేవ చేసి నేర్చుకుంటూ రకంగా. అంటే ఈ ప్రభుత్వాలు ఆఖరిలో రాసినటువంటిది ఈ రోజుల్లో క్యాపిటలిస్టు కమ్యూనిస్టులు వాళ్ళ మధ్య పోట్లాగంట, నేటి పెట్టుబడిదారులు అవసరమైన దానికంటే అధికంగా ధనాన్ని కూడబెడుతున్నారు. వారి సంపదను చూసి కమ్యూనిస్టులు ఈర్ష్యపడతారు, అందుకని వాళ్ళు పెట్టుబడిదారులు ఉండకూడదు. అంతే కదా, వాళ్ళు మనల్ని అందరినీ వాడుకుని ఒక డబ్బున్నవాడు ఒక ఫ్యాక్టరీ పెడతాడు, దానిలో ఒక 200 మంది పనాళ్ళు పెడతాడు, వాళ్ళ ఆరోగ్యం జరగట ఫ్యాక్టరీలో ఆ పొగల మధ్య ఆ కాలుష్యం మధ్య వాడు ఆ మాత్రం జీతం తీసుకుని కానీ లాభాన్ని అంతా కూడా పట్టేసి అంటే డబ్బును వాడు ఇంకా డబ్బును వాడు అవుతుంది జనాలన్నీ కంట్రోల్ చేస్తాం సార్. ఇంకా అప్పుడప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తాం, ఏమో మనం పనిచేసేది మనం సంపాదించుకునేది వాడు మనకి ఎందుకు ఎక్కువ ఇయ్యడు వాళ్ళు లే ఆఫ్ గొడవలు జరుగుతున్నాయి లేబర్కి యజమాని కాబట్టి. అందుకని వాళ్ళు ఏమంటారు అసలు డబ్బు ఉన్న వాళ్ళు ఉండకూడదు, సంపద అంతా కూడా దేశానికి చెందాలి, డబ్బు ఉన్న వాళ్ళకి చెందకూడదు సంపద అంతా. కమ్యూనిస్ట్ అంటే అదే చైనా కమ్యూనిస్ట్ దేశం అంత దేశండి జనాలు పనిచేయండి తినండి బతకండి కానీ ఎవరు సొంతం చేసుకోవడానికి లేదు అంటే అందుకే చైనాలో ఎవరు పెద్ద పెద్ద అట్లా అంత అంత దేశం కంట్రోల్ చేస్తుంది కమ్యూనిస్ట్ కంట్రీస్. కానీ దానిలో ఉండే డిఫెక్ట్ అనేది దేశం అంటాం, దేశం అనగా మళ్ళీ ఒక లీడర్ అవడం ఉంటాడు అంటే దేశం అంటే దాని అందరూ ఏదైనా కంట్రోల్ అవుతున్నాయి అంటే వాడు మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఇప్పుడు జరిగేది. కాబట్టి ఎక్కడైనా ఇక్కడ డబ్బును వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, అక్కడ కమ్యూనిజం అంటూ కొంతమంది నాయకులు అయ్యి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కదా. కాబట్టి ఈ రెండు కూడా నిజానికి మనుషులకు ఫెయిల్ చేయలేవు. కాబట్టి చెబుతున్నాను ఈ రెండు తత్వాలకి విరుద్ధంగా సంపద అంతా దేవుడు కృష్ణుడికి చెందుతుంది అని భగవద్గీత తెలుపుతుంది. ఈ విధంగా సంపద అంతా కృష్ణుని అధికారంలో వచ్చే వరకు మానవ అంటే డబ్బున్న వాడికి డబ్బు ఉండొచ్చు కానీ వాడు నాదనకూడదు అంటే చనిపోతే అది మళ్ళీ దేవుడికి పోతుంది. వాడు డబ్బున్న వాడు నాదనకుండా ఇది దేవుడికి చెందంటే అతని బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, మంచి వాళ్ళకి సహాయం చేయడం అతని దగ్గర ఉండే అధిక ధనాన్ని సమాజానికి ఉపయోగం చేస్తాడు ఆ రకమైన భావన ఉంటుంది. అంటే డబ్బు ఉన్నవాడైనా కూడా అతను పెత్తనం చేయడు భక్తుడు అయినట్లయితే. ప్రభుత్వ అదొక ఉదాహరణ ఉదాహరణకు వీధిలో ఒక 100 రూపాయల నోటు పడి ఉంటే 100 రూపాయల నోటు 500 రూపాయల నోటు బజార్లో కనపడినట్టు దాన్ని వ్యక్తులు వాళ్ళ స్వభావాన్ని బట్టి ఒక వ్యక్తి దాన్ని అటు ఇటు చూస్తే ఎవరు పెట్టేసుకోవచ్చు లేదా తెరగ వస్తుంది ఏ కష్టపడకలే నోటు కనపడి ఎత్తేసుకోవచ్చు. ఇంకోటి ఎవడో అనుకోవచ్చు మంచివాడు మన సొమ్ము కాదు మనం దొంగతనం అటు ఇటు జోలు ఎందుకు పెట్టుకోవాలి లేకపోతే ఒక డబ్బు ఉన్నవాడు ఉంటాడు కోటేశ్వరుడు ఉంటాడు రోడ్డు మీద 500 రూపాయల నోటు ఉంటాడు ఆయనకి వెళ్ళాక వైశ్యనే నేను ఎందుకు తీసుకోవాలా అంటే వైశ్యుడే బిహేవ్ సో చీప్లీ నేనంత సులకంగా ఎందుకు బిహేవ్ చేయాలి నాకే కోట్లు ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు అంబానీ వస్తే రోడ్డు మీద 500 కంబర్స్ పరిగెత్తాయి వాళ్ళతో పోటీ గుళ్ళా కూడా నేను చూస్తాడే కుక్కలా కొంతమంది పరిగెత్తా ఉంటారు ఆయనే పట్టించుకోండి ఇప్పుడు నేను ఆయన కావాల్సినంత కదా. మరి ఒకడు ఏం చేస్తాడు నాది కాదు నేను తీసుకొని అంటాడు ఇంకోడు తేరగా దొరుకుతుంది తక్కువ జోలు పెట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి సరైనటువంటి వ్యక్తిని పాపం ఎవడో కష్టపడి సంపాదించుకుని పోగొట్టుకున్నాడు చూస్తాడు ఎవడు పోగొట్టుకున్నాడు వ్యక్తికి పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు బంగారం లేదు ఉంగరం లేదు గొలుసు పెట్టిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటాడు అది నీకు ఎవడైనా నిజాయితీ తెచ్చిస్తే నీకు ఎంత సంతోషం కలుగుతుంది మామూలు ఎవరు తెచ్చారు కదా ఈరోజు అంటే తెచ్చిచ్చాడంటే ఎంత ఈ రోజులు కూడా ఇంత నిజాయితీ మనుషులు ఉంటారా. అది ఇప్పుడు జరిగేదండి సొమ్ము అంతా కృష్ణుడికి చెందుతుంది నీది కానీ నువ్వు వదిలిపెట్టావు అదేం గొప్ప కాదు అది నీదైతే కదా వదిలిపెట్టాను దేవుడి సొమ్ము వదిలిపెట్టాడు గొప్ప వదిలిపెట్టకపోయినా కూడా వదలాల్సి వస్తుంది. అంటే ఈ మూడు కండిషన్లో ఎవడైతే ఈ సంపదకి ఎవడు నిజమైనటువంటి యజమాని కృష్ణుడు దేవుడు దేవుడు సంపదకి యజమాని కాబట్టి ఇది సమస్యలకు పరిష్కారం మన సమాజం పరిష్కారం కృష్ణ చైతన్యాన్ని తీసుకొస్తే కానీ సమాజం సమస్యల నుంచి బయటపడలేదు. జనంటారు భక్తి లేకపోతే జనాలు ఈ విధంగా సంసార వస్తువుల కోసం వాళ్ళు ఒకరికొకరు పోటీ పోతుంది యుద్ధాలు జరగడం కానీ ఏంటి కూడా అది. ఇక్కడ ప్రభుపాద శ్లోకం ఈశోపనిషత్ అనే ఒక గ్రంథం ఉంది, ప్రస్తుతం చదువుతుంది ఉపదేశ సామర్థ్యం. ఈశోపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించిన జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీత మా గురుద కశ్యసిద్ధనం. భగవంతుడు ఈశోపనిషత్ చదువుతాడు, విశ్వంలో గల చేతన అచేతన పదార్థాలన్నీ భగవంతుడి అధీనంలో ఉండి ఆయనకే చెందుతాయి. అందుచేత ఎవరైనా తన కొరకు కేటాయించబడిన అవసరాలనే గ్రహించాలా. ఇతర వస్తువులు ఎవరి కోసం ఉద్దేశించబడాయో తెలుసుకుని, అంతే మన చుట్టుపక్కల వాళ్ళు దరిద్రం అనుభవిస్తుంటే నాకెందుకు వచ్చింది అంటే భగవంతుడు సమని నువ్వు నీది అనుకుంటావు, దానివల్ల వాళ్ళంతా ఇబ్బంది పడుతుంది. ఆఖరిలో కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచంలో ప్రశాంత పరిస్థితిని ఏర్పరచగల ఆధ్యాత్మిక సమాజాన్ని ఏర్పరచడం. వివేకవంతులైన ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని హృదయపూర్వకంగా ఆశ్రయించి భక్తియుత సేవకు ఆటంకం కలిగించే పైన పేర్కొన్న 6 దోషాల నుంచి ముక్తులై వాళ్ళు కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పుస్తకం తీసుకోండి. కిందకు వచ్చిన అలవాట్లేదా, కిందకు వచ్చిన అలవాట్లేదా? అని వాళ్ళు
Thank you.